నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ ప్రభు ఉచితమైన కృపను బట్టి ఈ సంవత్సరం అంతయు దేవుని కాపుదల, దేవుని సంరక్షణలో మనం అందరం కూడా ఉండగలిగాం. దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంవత్సరం అంతటిలో దేవుడు మనకు ఎన్నో మేలులు చేసి ఉంటాడు. వాటిని మనం రాయాలన్నా కానీ ఒక పుస్తకం సరిపోనంతగా దేవుని కృప మన మీద మెండుగా సమృద్ధిగా ఉండడమును బట్టే ఈరోజు నువ్వు నేను ఇంకా సజీవంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. నిజంగా మనం ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా కానీ తక్కువే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మరొక దినంలోనికి ప్రవేశించటానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. గడిచిన సంవత్సరములన్నీ, మాసములు, దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని ఇంకనూ సజీవు లెక్కలో ఉంచినందుకు మీకు వేల స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. నీ కృప లేనిదే మేము జీవించలేము ప్రభువ. తండ్రి, ఈ సంవత్సరంలో ఈ చివరి దినాన నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మిమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సరిచేయమని, మా ద్వారా ఘనత మహిమా ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఐదో అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయ్యుండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచూ కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమా చెరసాల్లో ఖైదీగా బంధించబడినప్పుడు, అనగా క్రీస్తు శకం 60 నుంచి 61 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పత్రికను ఎఫ్ఎస్సీ సంఘానికి వ్రాయడం జరిగింది. చెరసాలలో ఉన్నటువంటి ఈ కాలంలోనే పౌలు ఫిలిప్పీలకు, కొలసైలకు, ఫిలోమోనుకు కూడా లేఖలు రాశాడు. కృత నిబంధన కాలంలో ఈ ఎఫెస్సు పట్టణం మధ్య ప్రాచ్యంలో ఒక ముఖ్యమైన నగరం. మెసపటేమియా ప్రాంతంలో ఇది ఒక ముఖ్యమైన నగరం. అది ఆసియా ఖండంలోని రోమా రాజ్యానికి ఒక ప్రధాన నగరంగా ఉంది. ఈరోజు ఈ రోమా రాజ్యాన్ని మనము టర్కీ దేశంగా మనం చెప్తా ఉన్నాం. ఎఫెసు అనేటువంటిది ఒక పెద్ద వ్యాపార కేంద్రం అవడం వలన మధ్య తూర్పు ప్రాంతాల నుండి ప్రజలు వ్యాపారం కోసం అక్కడికి చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఈ విషయాన్ని మన అపోస్తల కార్యంలో 18:19 చూడొచ్చు. క్రీస్తు శకం 53 నుంచి 55 సంవత్సరాల్లో పౌలు అక్కడ నివసించాడు. ఆ సమయంలో అతడు ప్రతి దినము సమాజ మందిరంలో బోధించాడు. చాలా మంది వచ్చి అతని మాటలు విన్నారు. కొందరు క్రీస్తును నమ్మారు. త్వరలోనే ఎఫెసులో ఒక సంఘం ప్రారంభించబడింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుండి వ్యాపారం కోసం వచ్చిన అనేకులు కూడా పౌలు యొక్క బోధను విన్నారు. అందులో కొంతమంది కూడా క్రీస్తును విశ్వసించారు. తర్వాత వారు సువార్తను తమ ప్రాంతాలకి, తమ స్వస్థలకి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయారు. పౌలు ఎఫెసీలకు రాసిన ఈ పత్రిక ఆ సంఘంలోని క్రైస్తవులకు మాత్రమే కాదు, అతడు 2 సంవత్సరాలు అక్కడ చేసిన బోధకు ఫలితంగా ఆ చుట్టుపక్కల స్థాపించబడిన సంఘాలకు కూడా దాన్ని వ్రాసి ఉంటాడని అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అయితే కొత్త నిబంధనలోని పౌలు పత్రికలు అనేకములు వ్యక్తిగత సంఘాలకు తనదైన శైలిలో వ్రాశాడు. కానీ ఈ పత్రిక కొంచెం భిన్నమైనది. ఇందులో పౌలు ఎఫెసీలను ప్రత్యేకించి ఉద్దేశించక సాధారణ అంశాల గురించి వ్రాశాడు. పలు సంఘాలకు పంపే పత్రికక పౌలు దీన్ని వ్రాశాడని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది స్పెసిఫిక్ గా ఎఫెసీ సంఘానికే కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలకే కానీ అంత మాత్రమే కాదు, ఈరోజు చదువుతున్నటువంటి నీకు నాకు కూడా ఇది వర్తింప చేయబడే విధముగా చక్కగా పౌలు యొక్క శైలిలో పద్ధతిలో లిఖించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఈ ప్రాంతంలో ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి సంఘమును స్థాపించినట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎఫెసీ పట్టణంలో పౌలు మీద బహుభయంకరమైన దాడులు జరిగాయి. ఎఫెసీ పట్టణంలో అర్తమీదేవి అనేటువంటి ఒక మహాదేవిని గురించినటువంటి ఆలయం ఉంది. వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, బహుభయంకరమైనటువంటి విగ్రహారాధికులు. అటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధికుల మధ్యలో సువార్తను ప్రకటించి ఒక చిన్న సంఘమును స్థాపించాడు. ఆ తర్వాత పౌలు ఇది తన 2వ మిషనరీ ప్రయాణంలో స్థాపించినటువంటి సంఘం. ఆ తర్వాత పౌలు వచ్చేసిన తరువాత మరికొన్ని ప్రాంతాలని దర్శిస్తూ ఆ సంఘాన్ని బలపరచడానికి పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో అతడు క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము ఎరుషలేములో బంధించబడి తర్వాత అక్కడి నుంచి రోముకు తన విచార నిమిత్తం వెళ్లడము, రోములో చెరసాలలో ఖైదీగా బంధించబడినప్పుడు అతనికి కొంచెం చింత కలిగింది. అరే, మనం స్థాపించి వచ్చినటువంటి సంఘాల పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి తెలుసుకుందామని ఆయన మరలా చెరసాలలో నుంచి ఉత్తరాలు రాసి సంఘాలకు పంపించాడు. ఇక్కడ పౌలు యొక్క భారాన్ని మనం చూస్తున్నాం. తృష్ణ, దేవుని కొరకైనటువంటి తృష్ణ, దేవుని పరిచర్య గురించినటువంటి ఆసక్తి, సువార్తను గురించినటువంటి భారం అతనిలో ఎంత ఎక్కువగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే పౌలుకి ఒక కృతజ్ఞత ఉంది. ఏంటి, ఒకప్పుడు నా జీవితము బహుభయంకరమైన జీవితము, ప్రేమ లేని జీవితము, దయలేని జీవితము, కఠినంగా జీవించే జీవితము, ఇలాంటి జీవితము నుంచి యేసు ప్రభువు నన్ను రక్షించి నాకు మారు మనస్సునిచ్చి నూతన జీవితాన్నిచ్చి నన్ను సరిచేశాడు కాబట్టి ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నేను కాదు ఆయనే, కాబట్టి ఈ జీవితం ఆయన కొరకే అన్న సమర్పణతో ఆయన కృతజ్ఞత కలిగి జీవించడం నిజంగా ఈరోజు అది మనకు ఒక మాదిరిగా ఉంది. అంతే కదా, మనం కూడా పాపులముగా ఉండి రక్షించబడ్డాం, అనీతిమంతులముగా ఉండి నీతిమంతులముగా తీర్చబడ్డాం, సంఘం వెలుపల నుంచి సంఘములోనికి తీసుకుని రాబడ్డాం. మరి ఇలాంటప్పుడు మనం కూడా ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభు ఉచితంగా మనకిచ్చిన రక్షణను బట్టి, సంఘం అనేటువంటి శరీరములో అవయములో మనల్ని ఒక భాగముగా ఉంచిన దాన్ని బట్టి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మనకు అలాంటి కృతజ్ఞత జీవితం అనేటువంటిది కనుమరుగైపోయింది. ఎంతకాడికి దేవుణ్ణి స్వార్థపూరితంగా నాకేమిస్తాడు అని ఆలోచించే దృక్కోణంలోనూ ఉన్నాము, కానీ దేవుని కోసం నేను ఏమి చేయగలను అన్నటువంటి ఆలోచన కాని సమర్పణ కాని మనకు లేకపోవడం అన్నటువంటి బాధాకరమైన విషయం. అయితే ఆదిమ సంఘంలో ఇలాంటి కమిట్మెంట్ ని మనం ఎక్కువగా చూడగలుగుతాం. క్రీస్తునందుప్రమైన దేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అనేక విషయాలను తెలియపరిచి ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళకి ఎండింగ్ వచ్చేసారన్నమాట. 5-6 అధ్యాయాలు క్లోజింగ్ లోకి వచ్చేసాడు. ఈ క్లోజింగ్ లోకి వచ్చేటప్పుడు వారికి ఇంకొక కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. సో ఆ సజెషన్స్ లో నుంచి ఈ రోజు మనం కొన్ని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా 15 అధ్యాయంలో 15 వచనంలో అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక. క్రీస్తులందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది దాదాపు 2024 లేకపోతే 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పత్రిక. ఆ రోజుల్లోనే పౌలు ఏమంటున్నాడంటే, ద డేస్ ఆర్ బ్యాడ్, ద డేస్ ఆర్ ఈవిల్, నాట్ గుడ్. ఎందుకు అనంటే మనం మిగిలిన లేఖన భాగాల్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఈవెన్ మన సువార్తల్లో కూడా చదివితే ఏముంటుందంటే, అంత్య దినములలో ప్రేమలు చల్లారిపోతాయి. అంత్య దినములలో ప్రేమలు చల్లారిపోతాయి. 20 శతాబ్దాల క్రితం వ్రాయబడినటువంటి మాట ఇది. అప్పుడే అంత్య దినములలో ప్రేమలు చల్లారిపోతాయి అని చెప్పబడింది. అది ఈరోజు మన కాలంలో స్పష్ట నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. ఈరోజు కంప్లీట్ గా స్వార్థం పెరిగిపోతుంది. ఎవరి స్వార్థం వారిదే. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితులను మనం వెళ్ళిపోయాం. మీరు గమనించండి, ఈ రోజుల్లో ఎంతగా స్వార్థం పెరిగిపోయింది, మోసం ఎంతగా విస్తరించింది, ప్రేమలు ఎలా చల్లారిపోయాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. ఎన్నో కేసులు మనం చూస్తూ ఉన్నాం, మరీ దారుణంగా. భార్యే భర్తను చంపేసింది. ఎందుకోసం అంటే పీడు కోసం అంట. అప్పటికే 2-3 బిడ్డలు ఉంటున్నారు. భర్తలు భార్యలను చంపేస్తున్నారు. ఎందుకు? ప్రియురాల కోసం. అప్పటికే వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు కాపురం చేసి ఉంటారు, 15 సంవత్సరాలు కాపురం చేసి ఉంటారు. ఏమైపోయింది ఆ ప్రేమలు? చంపేటప్పుడు ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమించిన అబ్బాయిలే ప్రేమించిన అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి బ్రోతల్ హౌస్ లో అమ్మేస్తున్నారు. దిస్ ఇస్ ట్రూ రియాలిటీ. వాళ్ళని వ్యభిచార కూపంలోకి దించేస్తున్నారు. ఈవెన్ ఆడపిల్లలు కూడా పెద్ద పెద్ద నగరాల్లో లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి డబ్బును సులభంగా సంపాదించేటువంటి క్రమంలో ఎన్ని దారుణాలకు ఒడిగడుతున్నారో మనకు తెలుసు. ఈరోజు సైబర్ క్రైమ్ అనేటువంటిది ఎంత దారుణంగా తయారైపోయిందో మనకు తెలుసు. మంచిగా మనం ఫోన్ చేసి 2 మాటలు మాట్లాడి జస్ట్ ఒక నంబర్ వచ్చింటుంది, చెప్పండి సార్ నంబర్ చెప్పాము, ఫినిష్ అయిపోయింది. ఈరోజు వ్యాపారాలన్నీ ఎలా జరుగుతా ఉన్నాయి. వాడు చేసేటువంటి ప్రోడక్ట్ ద్వారా ఎదుటివానికి నష్టం కలుగుతుందా లేదా అన్నది వానికి అనవసరం. కుర్కురే ప్యాకెట్ లో కంప్లీట్ గా ప్లాస్టిక్ ఉందని మనకు తెలుసు, దానివల్ల క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసు. అయినా మనం కొనడం ఆపం, వాడు అమ్మడం ఆపడు, వాడు తయారు చేయడం ఆపడు, వాడు చేస్తున్నటువంటి ప్రోడక్ట్ వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని ప్రభుత్వం కూడా దాన్ని ఆపదు. ప్లాస్టిక్ ని మీరు నిషేధించండి, ఇది హానికరమైనటువంటిది అని చెప్తుంది. మన దగ్గర ఉంటే వచ్చి తీసుకొని మనకు ఫైన్ వేస్తుంది. కానీ దాన్ని అమ్మేవాడిని ఎందుకు పట్టుకోలేకపోతుంది? అసలు అమ్మేవాడినే లేకపోతే తయారు చేసేవాడినే దాన్ని తయారు చేయకుండా ఎందుకు అడ్డుకోలేకపోతుంది? స్వార్థం. మందు వలన ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి, సమాజం ఎంత దెబ్బతింటుంది. ఈరోజు డ్రగ్స్ మీద ఈవెన్ ప్రభుత్వం కానీ డ్రగ్స్ మీద అంతగా వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వ అధికారులకి తెలియకుండానే, రాజకీయ నాయకులకు తెలియకుండానే డ్రగ్స్ లోపలికి వస్తున్నాయా? వాళ్ళ ప్రమేయం లేకుండానే డ్రగ్స్ అని లోపల సప్లై అవుతా ఉన్నాయా? మరి వాటి వల్ల ప్రజలకు అంత హాని కలుగుతుందని చెప్పి వాటిని నిషేధించినప్పుడు దాని వాట్ అబౌట్ సిగరెట్? ఆ సిగరెట్ అట్టపెట్టి మీద మీరే ప్రకటించారు కదా ఇది ఇంత ఘోరమైనటువంటిదని. ఎందుకంటే నువ్వేమవుతావు అనేది ప్రభుత్వానికి అవసరం లేదు. దానివల్ల ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది అన్నది ప్రభుత్వానికి అవసరం. ఈరోజు రెడ్ లైట్ ఏరియాస్ అన్ని కూడా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే తెలియకుండానే అండర్ గ్రౌండ్ లో రహస్యంగా జరుగుతూ ఉన్నాయా? లేదు. ఎవ్రీథింగ్ నోస్ ఎవ్రీవన్. కానీ ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి లాభం వాళ్ళదే, పైకి మాత్రమే, పైకి మాత్రమే. ఈరోజు మీడియాని చూడండి, మీడియా మాత్రం మేము ఓ అని చెప్పి చెప్పేస్తారు, మేము సత్యం, మేము అది ఇది ఇది అని. కానీ అవసరం దొరికిన చోట వాళ్ళు కూడా వెళ్ళి బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇంత ఇచ్చావా ప్రకటించవు నీ గురించి లేదా? లేదు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే దినములు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఈరోజు ఎంతో మంది చిన్న చిన్న ఆడపిల్లలు, 3 సంవత్సరాల ఆడపిల్లలు, 8 సంవత్సరాల ఆడపిల్లలు చెరిచివేయబడతా ఉన్నారు. కానీ ఈ దీంట్లో 90% మంది ఎవరి ద్వారా చేర్చివేయబడుతున్నారంటే సొంత ఇంటిలోనే. ఏదో 3 సంవత్సరాల బిడ్డ కూడా ఎవరి ద్వారా చేర్చిపడుతున్నారు? ఇంట్లో ఉన్న అంకులు, ఇంట్లో ఉన్న చిన్నాన్న, ఇంట్లో ఉన్న మామ. ఎంత దారుణం. ఈరోజు మనం ఇంట్లో ఆడపిల్లని నమ్మి ఎవరి దగ్గర కూడా పెట్టలేకపోతున్నాం, ఎవరి దగ్గర కూడా పెట్టలేకపోతున్నాం. అంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయి. రోజు పురుషులు పురుషుల్ని వివాహం చేసుకో, స్త్రీలు స్త్రీలను వివాహం చేస్తున్న చట్టాలు వాటిని ఆమోదిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, పద్ధతితో, వాల్యూస్తో సంబంధం లేకుండా ఇంత భయంకరమైనటువంటి దినాలలో నీవు నేను జీవిస్తూ ఉన్నాం. ఫ్రాంక్ గా చెప్పాలంటే 100కి 90% హాస్పిటల్స్ పేషెంట్స్ తో వ్యాపారం చేస్తున్నారు, తెలుసా మీకు? 100కి 90% మంది డాక్టర్స్ పేషెంట్స్ తో హాస్పిటల్స్ వ్యాపారం చేస్తున్నాయి. లిటరల్గా చెప్పాలంటే వాళ్ళకి నువ్వేంటి అనేటువంటిది నువ్వు అనవసరం. ఎవరో కొద్ది మంది మాత్రమే చాలా నిజాయితీగా వర్క్ చేస్తా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమ దినమిడలారా, ఇంతటి భయంకరమైనటువంటి దినాలలో మనం జీవిస్తున్నాము. ప్రేమలు చల్లారిపోయినాయి, స్వార్థం పెరిగిపోయింది, మోసం పెరిగిపోయింది. మరి ఇలాంటి దినాలలో మనం ఎలా ఉండాలి? అదే పౌలు కొన్ని హెచ్చరికల ద్వారా తెలియచేస్తున్నాడు సంఘానికి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. సో మొదటగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం చెప్పాడంటే సమయమును సద్వినియోగం. ఇక్కడ కొన్ని పాజిటివ్స్, అంటే మనం చదవబడిన లేఖన భాగంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:15 నుంచి మనం 21 వచనాల వరకు చదువుకున్నాము. ఇక్కడ కొన్ని పాజిటివ్స్, అంటే ఏం చెయ్యాలో చెప్పాడు, కొన్ని నెగిటివ్స్ చెప్పాడు, ఏం చెయ్యకూడదో చెప్పాడు. అయితే అన్నిటికీ మనకు సమయం సరిపోదు కాబట్టి ఈ పాజిటివ్స్ ఏం చెయ్యాలి అన్నటువంటి విషయాల్ని నేను ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది ఏం చెప్పాడు అనంటే సమయం దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగం చేసుకోవాలి అని అన్నాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మన టైం అనేటువంటిది చాలా చాలా తక్కువైనటువంటిది. కానీ మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? సంవత్సరానికి సరిపడేటువంటి అన్ని ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేసుకుంటాం. 2 సంవత్సరాలకి, లేకపోతే 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి సంబంధించి కూడా మనం ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటాం. ఇలా 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 అప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు ఇది చేయాలి, ఈ లోపల ఈ సంవత్సరం లోపల ఇల్లు కట్టుకోవాలి, ఈ సంవత్సరం లోపల పెళ్లి పిల్లలకు పెళ్లి చేయాలి, ఈ డబ్బులు ఇక్కడ ఎంత కూడబెట్టుకోవాలి, ఆ సమయానికి ఎంత వస్తుంది, ఆ సమయంలో అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు డబ్బు కూడబెట్టుకుంటే 10 సంవత్సరాలు ఈ డబ్బు వస్తే ఇది చేద్దాం అని చెప్పి మనం చాలా ప్లాన్స్ చేసుకుంటాం. బట్ వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ రియాలిటీ అంటే నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మా అంకుల్ ఒక ఆయన చాలా కష్టపడి చాలా డబ్బుల్ని కూర్చోబెట్టి, అంటే నిజాయితీగానే డబ్బుల్ని కూర్చోబెట్టి కష్టపడి ఒక అందమైన ఇంటిని ఆయనే దగ్గర కూర్చొని ఇంజనీర్తో కలిసి డిజైన్ చేయించుకొని, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నా ఇల్లు ఇలా ఉండాలి అని చెప్పని మొత్తం చక్కగా డిజైన్ చేయించుకొని నీట్గా తన ఇష్టమైన రీతిలో కట్టుకున్నాడు. ఇంక వారం రోజుల్లో దాని ఓపెనింగ్ అనగా హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఆయన ఆ ఇంట్లో ఉండలేకపోయాడు, తన డ్రీమ్ హౌస్ లో. సో వీ కెనాట్ గివ్ గ్యారంటీ. మన రోజులు ఎంత త్వరితముగా ముగించబడుతున్నాయో మనకు తెలియదు కాబట్టి ఈరోజు మన చేతుల్లో ఉన్న ప్రతి సమయం, అంటే ఈరోజు మన చేతుల్లో ఉన్న ప్రతి సమయం అంటే ఇదిగో ఇప్పుడు శ్వాస పీల్చుకుంటున్నటువంటి ఈ సమయమే క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని మెడలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ఈ సమయమే దేవుడు నీతో ఏదైతే మాట్లాడతాడో దాన్ని వదులుకోవడానికి, సరిచేసుకోవడానికి, పద్ధతిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మనకు దీవెనా? ఎందుకండి మనం నూతన సంవత్సరంలో ఈ కార్యక్రమాలు చేయాలని ఎన్నెన్నో తీర్మానాలు తీసుకుంటుంటాం కదా. కానీ గత అనుభవాల ప్రకారం మనకు తెలీదా, December 31st రాత్రి 11:59 కూడా ప్రాణాలు విడిచిన వాళ్ళు ఎంతమంది లేరు? జస్ట్ ఒక్క నిమిషం, ఒక 2 సెకండ్లు దాటితే నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగేటువంటి వాళ్ళు 11:59 ప్రాణాలు విడిచిపెట్టి ఆ సంవత్సరంతోనే వాళ్ళ జీవితాన్ని ముగించిన వాళ్ళు ఎంతమంది లేరు? We cannot give guarantee. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవునితో ఏదైతే మాట్లాడుతున్నాడో ఈ రోజే, ఈ క్షణమే నువ్వు తీర్మానం తీసుకోవడానికి ప్రయత్నం చేయ. చాలా మంది వాయిదా వేస్తూ ఉంటారు, రక్షణని వాయిదా వేస్తుంటారు, బాప్తిస్మాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదులే సార్, మందిరానికి రమ్మంటే ఇప్పుడు కాదులే సార్, అయ్యా పలా వదిలేదంటే ఇప్పుడు కాదులే సార్, నెక్స్ట్ ఇంకొకసారి. ఆ ఇంకొకసారి లైఫ్ నీకుందో లేదో నీకు తెలియదు కదా సహోదరుడా. ఇంకొంతమంది అంటారు, బ్రదర్ ఎన్ని మానేయచ్చు కదా, వదిలేచ్చు కదా అంటే, సార్ రేపటి నుంచి సార్, ఇంక January 1st ఇంకేం చేయను సార్, January 1st ఇంకా నేను పర్ఫెక్ట్ గా ఉంటాను సార్, అసలు January 1st ఎంటర్ అవుతామనే గ్యారంటీ ఏంటి? నీ ఆలోచన ఏంటంటే ఈ రోజు నైట్ కి 31st ఫుల్ ఎంజాయ్ చేసి ఫ్రెష్ గా లోపలికి ఎంటర్ అవుదాం నువ్వు అనుకుంటున్నావు, బట్ ఫ్రెష్ గా నువ్వు లోపలికి ఎంటర్ అవుతావని గ్యారంటీ ఏంటి? నో గ్యారంటీ. నువ్వు హెల్తీగా ఉన్నావు అని అనుకుంటున్నావా? అయినా నో గ్యారంటీ. అందుకోసమే ఈ రోజే ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈ సమయంలోనే, సమయం చేతుల్లో ప్రస్తుతానికి ఉంది, దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. Be careful. It's a warning. It's not a requesting. క్రీస్తు నందు ప్రేమని దేవుని బిడ్డలారా, సో దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే జ్ఞానుల వలె నడుచుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇదే భాగంలో ఉంటుంది మనకి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. అంటే బీ కేర్ఫుల్, ఇట్స్ అ వార్నింగ్, దిస్ ఈజ్ నాట్ రిక్వెస్ట్. ఇది రిక్వెస్ట్ కాదండి. సో ఇప్పుడు దేవుణ్ణితో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా, స్పష్టంగా నేరుగా మాట్లాడుతున్నాడు కదా, రక్షణను లేకపోతే బాప్తిస్మమును లేకపోతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించబడి దాన్ని నువ్వు వాయిదా వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అజ్ఞానుల వలె కాక. అజ్ఞాని వలె అంటే ఇప్పుడు అజ్ఞానం ఏం చేస్తాడు? ఇప్పుడే కదలే సార్, ఇంకొక 2 పనులు ఉన్నాయి నేను చేయాల్సినవి, ఆ 2 పనులు చేసేసి అయిపోయిన తర్వాత అప్పటి నుంచి వస్తాలే సార్, అప్పుడు ఇంక నేను ఇంకొక విడిచిపెట్టాల్సిన ఇంకొక 2 ఉన్నాయి సార్, కంప్లీట్ గా అవి కూడా విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు వచ్చేస్తాను సార్. తీసుకున్నందు ప్రమేయం దేవుని బిడ్డలారా, నీకై నువ్వు విడిచిపెట్టుకోగలిగితే, నీకై నువ్వు వాటిని వదులుకోగలిగే పని అయితే అసలు ఏసైతో నీకు సంబంధమే అవసరమే లేదు. ఏసై అసలు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. మనకే మనం విడుదల పొందలేము కాబట్టి, మనకే మనం జయించలేము కాబట్టి, మనకే మనం వదులుకోలేము కాబట్టి, వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ జీసస్. ఏసయ్య సహాయము మనకు అవసరము. నేను వదిలిపెడితే ఏసయ్య దగ్గరికి వస్తానంటే అది ఎప్పటికీ జరగదు. ఏసయ్య దగ్గరికి వచ్చి, ఏసయ్య ఇదిగో ఇది నా బలహీనత, నేను దీన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయంటే, అప్పుడు ఏసయ్య సహాయం చేస్తే ఏసయ్య కృప ద్వారా నువ్వు దాని నుంచి విడుదల పొందగలవు, జయమును పొందగలవు. ఈరోజు చాలా మంది కొన్ని బలహీనతల్ని ఇంకా అలాగే పట్టుకొని వేలాడుతూ ఉన్నారు, ఇంకా వాటిని విడిచిపెట్టడం, దానికి విడుదల పొందడం లేదు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, మనకు ఒక వాగ్దానం ఉంది, అది మనం మర్చిపోతా ఉన్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. ఈ December 31st రాత్రిలో మనం వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం. ఇదిగోండి, ఇలా వాగ్దానం తీసుకొని ఈ వాగ్దానాన్ని దేనికి ఉపయోగించుకుంటామంటే, ప్రభా ఇదిగో నేను ఇల్లు కట్టుకోవాలి, అడుగుడి మీకు ఇవ్వబడినన్నావు కదా, నాకు ఇవ్వు ప్రభా. వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, అడుగుడి మీకు ఇవ్వబడినన్నావు కదా, ఇదిగో అడుగుతున్నాను నాకు ఈ ప్రభా. క్రీస్తునందు ప్రేమించుదురా. వాగ్దానాన్ని కూడా దేనికి ఉపయోగించుకోవాలో మనకు తెలియలేదు, కానీ ఇదే వాగ్దానాన్ని మనం ఉపయోగించుకొని, ప్రభా ఇదిగో కోపం అనేటువంటిది నా బలహీనత, దీన్ని జయించడానికి నాకు సహాయం చేయండి, ఇదిగో ఫలాని వ్యక్తి యొక్క మోసములో నేను ఉండిపోయినది నాకు బలహీనతగా అయిపోయింది, నేను బయటపడలేకపోతున్నాను, నాకు కంప్లీట్ గా అందరించి నాకు విడుదల కలిగించి ఒక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశింపు చేయండి, అడుగుడి మీకు ఇవ్వని వాగ్దానం చేశా కదా, ఇదిగో దీని నుంచి నేను జయమును అడుగుతున్నాను, నాకు ఈ ప్రభా నాకు సహనం ఉండట్లేదు, అడుగుడే మీకు ఇవ్వడానికి వాగ్దానం చేశా కదా నాకు సహనం ఇవ్వు, నాకు ఓర్పు అస్సలు ఉండడం లేదు ప్రభా, అడుగుడే మీకు ఇవ్వడానికి వాగ్దానం చేసావు కదా నాకు ఓర్పు నీ ప్రభా. ఇక్కడ ఉపయోగించుకోమండి మనం ఈ వాగ్దానాల్ని, టెంపరీ బ్లెస్సింగ్స్ కోసం ఉపయోగించుకుంటాం, టెంపరీ బ్లెస్సింగ్స్ కోసం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, అజ్ఞానుల వలె నిర్లక్ష్యం చేయొద్దు, జ్ఞాని వలె ఆలోచన చేసి ప్రభు యొక్క హెచ్చరికను పుచ్చుకొని ఈరోజే ఒక బలమైన తీర్మానం తీసుకొని నూతన వస్త్రములతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడం కాదు, నూతన హృదయముతో నూతన మనసుతో. జనవరి 1 ఉదయాన్నే మన తలంపు ఎలా ఉంటుంది చెప్పండి, జనవరి 1 ఉదయాన్నే చక్కగా నీట్ గా తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని కదండి, తలంటు స్నానం చేసి కొత్త బట్టలు, ఆ రోజు ఎవరైనా తల స్నానం చేసుకోకపోతే ఏమంటారు అందరూ, అరే కనీసం ఈ మొదటి రోజన్నా సరే నీట్గా తల స్నానం చేసుకొని శుభ్రంగా ఉండొచ్చు కదరా అంటారు క్రీస్తునందు ప్రేమించిన ఈ మొదటి రోజన్నా, నోట్ చేసుకోండి, ఈ మొదటి రోజన్నా తల స్నానం చేసి శుభ్రముగా నోట్ చేసుకోండి క్రీస్తునందు ప్రేమించిన బిడ్డలారా. జనవరి 1 కాదు, 365 డేస్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. 365 రోజులు నువ్వు శుభ్రముగా ఉండాలని, నువ్వు నీతిగా ఉండాలని, నువ్వు స్వచ్ఛంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని అది ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తల స్నానం చేస్తే నువ్వు శుభ్రపడిపోవు, కానీ ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు లేచి పశ్చాత్తాప ప్రార్థన చేసి ప్రభు ఎదుట మోకాలు ఉల్లితే జీవితంలో మార్పు వస్తుంది. కాబట్టి అజ్ఞానుల వలె, అజ్ఞానులు ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు, అజ్ఞానులు ఏం చేస్తారు, పోస్ట్ పోన్ చేస్తారు, అలా వద్దు, జ్ఞానుల వలె నడుచుకుందాము, జ్ఞానుల వలె నడుచుకుందాం. తర్వాత 3 ఏం చెప్పాడు, ప్రభు యొక్క చిత్తమేమిటో, ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ఇప్పటికి మనం ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, కొంతమందికి 40 వచ్చేసి, ఈ మాట ఈ వాక్యం వినేటువంటి వారిలో కొంతమందికి 35 వచ్చి ఉంటాయి, కొంతమందికి 55 వచ్చి ఉంటాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈవెన్ 40-50 రీచ్ అయిన వాళ్ళకు కూడా ఇప్పటికీ వాళ్ళ జీవితంలో పర్పస్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. దేవుడు ఎందుకు వాళ్ళని సజీవంగా ఉంచాడు తెలియదు, వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి తెలియదు, వారి పట్ల దేవుని చిత్తం ఏంటి తెలియదు. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది, కనీసం ప్రార్థన చేసి ప్రభుని అడిగితే మనకు అర్థమవుతుంది, కానీ మనం ఆ ప్రయత్నం చేయమే, మనకు ఆ ప్రయత్నం చేయమే. క్రీస్తునందు ప్రేమించుదురా, ఆలోచించండి, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి 2 రకాలైన చిత్తాలు ఉంటాయి, ఒకటి కామన్ విల్, రెండోది స్పెసిఫిక్ విల్ లేదా పర్సనల్ విల్. కామన్ విల్ అంటే అందరి పట్ల సమానంగా ఆయనకి కొన్ని చిత్తాలు ఉంటాయి, ఉదాహరణకి పరిశుద్ధత కలిగి ఉండడం ఆయన చిత్తం, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయన చిత్తం, ఇది కామన్ విల్, ఇది అందరికీ వర్తిస్తుంది. దీనితో పాటు స్పెసిఫిక్ గా వ్యక్తిగతంగా నీ పట్ల ఆయనకి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉద్దేశం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. నీకు అసలు ఇష్టమే లేనటువంటి ఒక ప్రాంతానికి నువ్వు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళావు, ఎందుకు ప్రభా నువ్వు బాధపడుతున్నావే కానీ, ప్రభా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు, నీ చిత్తమేంటి, నాకు బయలుపరచు అని అడగం. ఒక కఠినమైనటువంటి అత్తగారింట్లో నువ్వు కాపురానికి వెళితే ప్రభా నన్ను ఎందుకు ప్రభా ఇక్కడికి తీసుకొని వచ్చావు, నువ్వు నన్ను విడిచిపెట్టేసావు అని దిగులు పడుతున్నావే కానీ, ప్రభా వై యు హ్యావ్ బ్రాట్ మీ హియర్, నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు ఇక్కడికి, నా పట్ల నీ చిత్తమేంటి అని నువ్వు అడగగలిగితే ఆయన చిత్తాన్ని నీకు బయలుపరిచినప్పుడు నువ్వు అక్కడ సంతోషంగా కాపురం చేయగలవు. అంటే చిత్తం ఏంటో అర్థమైతే అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. అప్పుడు నువ్వు అంటున్నావు కదా, బ్లేమ్ చేస్తున్నావు కదా, ఈ చాలా కఠినమైనటువంటి వ్యక్తి, మత కఠినాత్మరాలు, మా ఆయన ప్రేమ లేనటువంటి వాడు అని కంప్లైంట్ చేస్తున్నావు కదా. అప్పుడు దేవుడు నీకేం చెప్తా తెలుసా, మా వాళ్ళు చాలా కఠినమైన వాళ్ళమ్మా, అది కఠినమైనటువంటి బండరాయే, కానీ ఈ కఠినమైనటువంటి బండరాయిని నా కొరకు ఎవరు సంపాదిస్తారా అని ఆలోచన చేసినప్పుడు నాకు నువ్వు కనిపించావు, నువ్వు కనిపించావు, నేను నిన్ను నమ్మాను. ఎంతో మంది ఉన్నారు కానీ నాకు నువ్వు, ఈ అమ్మాయి అయితే ఓర్పుతో, సహనముతో, ప్రేమతో ఈ వ్యక్తులను, ఈ కఠినమైన వ్యక్తులే కానీ నా కొరకు సంపాదిస్తుందని నేను నమ్మి నిన్ను ఆ ఇంటికి పంపించా. ప్రభు అప్పుడు నీకు బయలుపరుస్తాడు చిత్తం ఏంటో. నీ భార్య బహుభయంకర గయ్యాలని నువ్వు బాధపడుతున్నావా, నువ్వు అడిగితే నీకు అర్థమవుతుంది ఎందుకు ప్రభు నాకు ఇలాంటి గయ్యాలైనటువంటి భార్యనిచ్చో. అప్పుడు ప్రభు నీకు చెప్తాడు, సహోదరా నిజమే నీ భార్య గయ్యాలిదే, చెప్పిన మాట వినదు, మూర్ఖురాలే, కానీ నిన్ను ఎందుకు జీవిత భాగస్వామిగా ఇచ్చానంటే నువ్వైతే సహనంతో ప్రేమతో ఆమెని నువ్వు మారుస్తావని, ఆ ఆత్మను నా కొరకు సంపాదిస్తావని. ఒక గయ్యాలకి మరొక గయ్యాలనిస్తే వాళ్ళిద్దరు కలిసి నరకానికి వెళ్ళిపోతారు. ఇద్దరు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు నాకు, ఆమెను కూడా రక్షించుకోవాలి, ఆమె గయ్యాలిదే కానీ ఆమెను కూడా నేను రక్షించుకోవాలి, ఆమెను కూడా పరలోక రాజ్యాన్ని తెచ్చుకోవాలి. ఎవరా ఆలోచన చేస్తే నాకు నువ్వు కనిపించావు, నిన్ను నమ్మి నీకు పని అప్పగించానంటాడు. విషయం ఏంటంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి దేవుని చిత్తం మనకు అర్థం కావడం లేదు. ఒక కఠినమైన అధికారి దగ్గర నువ్వు ఉద్యోగాని కోసం వెళ్ళావు, ప్రభా ఈ యజమానుడు నన్ను వేధిస్తున్నాడు ప్రభా, ఎందుకు ప్రభా ఈ వ్యక్తి దగ్గరికి ఇక్కడ వద్దు ప్రభా, నన్ను నుంచి ట్రాన్స్ఫర్ చేసే ప్రభా అంటే ప్రభు ఏమంటాడు తెలుసా, సహోదరుడా నిన్ను ట్రాన్స్ఫర్ చేసేదానికి కాదు నేను ఇక్కడికి తీసుకొని వచ్చింది, ఇక్కడ ఉండి ఈ వ్యక్తికి నీ జీవితము ద్వారా క్రీస్తు అంటే ఏంటో చూపిస్తావని. ఎందుకంటే ఈ వ్యక్తి కఠినాత్ముడు, చెప్తే వినడు కానీ చూపిస్తే ఖచ్చితంగా గ్రహిస్తాడు. చూపించే వాళ్ళు ఎవరా అంటే నాకు నువ్వు కనిపించావు అందుకు నేను ఇక్కడ తీసుకొచ్చా, మరి నువ్వు వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళిపోతే ఈ వ్యక్తిని నా కొరకు ఎవరు సంపాదిస్తారు, ఈ వ్యక్తిని నాకెవరు సంపాదిస్తారు, నాకు ఈ వ్యక్తి కూడా కావాలి. దేవుడు ఆ వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడండి, దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘ చరిత్రలో ఇలాంటి స్టోరీస్ అనేకములు చూస్తున్నాం మనం, అనేకములు చూస్తా ఉన్నాం. ఇదే అస్సాం రాష్ట్రంలో నిన్నటువంటి ప్రాంతంలో బోడో ట్రైబ్ అనే ఒకటి ఉంది, చాలా పెద్ద ట్రైబ్ అది. ఇప్పుడు సంగతి కాదని చెప్తుంది, దాదాపు 19th century మొట్టమొదటిగా ఇక్కడికి మిషనరీలు వచ్చినప్పుడు అస్సాం రాష్ట్రానికి, అప్పట్లో బాగా ట్రైబల్స్ ఉండేవాళ్ళు, అంత అనాగరికులు. ఇప్పటికీ అంత ట్రైబల్సే, ఇప్పటికీ అనాగరికమైన చర్యలు అనేకమైన వాటిని వాళ్ళు అనుసరిస్తూనే ఉంటారు. సో జ్ఞాపకం చేసుకోండి, ఆ ఈ ట్రైబ్ దగ్గరికి మిషనరీ వచ్చి రక్షణ సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత ఒకే ఒక్క కుటుంబం ప్రభువుని రక్షకుడిగా అంగీకరించింది, ఒకే ఒక్క కుటుంబం ప్రభువుని రక్షకుడిగా అంగీకరించింది. ఈ విషయం మొత్తానికి ఆ వాళ్ళ నాయకుడికి తెలిసింది, తెగ నాయకుడికి తెలిసింది. తెగ నాయకులు ఏం చేస్తారు, ఒక బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. సహజంగా పెద్దలందరినీ పిలిచి, గ్రామంలో ఉండేటువంటి వాళ్ళ ట్రైబల్ అందరినీ పిలిచి ఈ కుటుంబాన్ని మధ్యలో నిలబెట్టి ఈ తెగ నాయకుడు అడిగాడు, ఇదిగో మీరు కొత్త విశ్వాసాన్ని, కొత్త మతాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చారు, దీనివల్ల మనకు చాలా అంటే మన దేవతలు, మన దేవుళ్ళు మనకు హాని కలిగిస్తారు, మీ ఒక్కరి వల్ల మన తెగ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి మీరు కొత్తగా లోనికి తీసుకొచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని మతాన్ని మీరు విడిచిపెట్టాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అన్నప్పుడు ఆ ఎవరైతే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించాడో ఆ తెగ వ్యక్తి ఆయన అన్నాడు, నేను యేసును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నానండి, నేను వెనుక తిరిగి చూడను అని అన్నాడు. అయితే నీ ముందే నీ బిడ్డల్ని నేను చంపేస్తాను చూడు అని చెప్పి తన ఇద్దరు బిడ్డల్ని బాణాలు వేసి కొట్టి చంపేశాడు. ఇది కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను, 19th century ఇప్పుడున్నటువంటి అస్సాం రాష్ట్రం జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ఇద్దరు బిడ్డల్ని బాణాలు వేసి కొట్టి చంపేసిన తర్వాత మరలా అడిగాడు, ఇదిగో నీ ఇద్దరు బిడ్డల్ని నేను చంపేసాను, ఇప్పుడు నీ ముందు భార్య ఉంది, జాగ్రత్త, నువ్వు కాదు గూదు అంటే ఆ యేసును ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టినంటే నీ భార్యను కూడా చంపేస్తాం. అప్పుడు ఆయన వెంటనే అంటాడు, ఎవరు నాతో వచ్చినా రాకపోయినా నేను మాత్రం యేసునే వెంబడిస్తాను, నేను వెనుక తిరిగి చూడను అని అంటాడు. వెంటనే భారం వేసుకొట్టి వాళ్ళ భార్యను కూడా చంపేస్తారు. కళ్ళ ముందే భార్య బిడ్డలు ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు, ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇది చెప్పుకోవడానికి అలా అలా ఉంది, కానీ లిటరల్ గా ప్రాక్టికల్ గా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ప్రాక్టికల్ గా చెప్పాలంటే చాలా కష్టం. ఒకరోజు రాత్రి కరెక్ట్ గా 9 గంటలకి అక్టోబర్ మాసంలో భయంకరమైన హ్యూమిడిటీ ఉంటుంది, తట్టుకోలేం. ఆ హ్యూమిడిటీని తట్టుకోలేం, ఇంట్లో అసలు ఏమి పని చేయో. ఇంకా ఇద్దరు చిన్న బిడ్డలు చెమటకి, డాడీ మేము చచ్చిపోతామేమో డాడీ అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఆ సమయంలో నేనేం చేశానంటే, సరే ఇంటికి కింద తీసుకుని వెళ్ళి కారులో ఏసీ ఆన్ చేసి ఆ పిల్లలు నిద్రపోయేంత వరకు, ఈ హ్యూమిడిటీ ఉన్న కాలం అంతా అట్లాగే చేస్తాను నేను. పిల్లలు నిద్రపోయేంత వరకు జస్ట్ అలా కారులో ఏసీ ఆన్ చేసి అట్లా కూర్చోబెట్టి తర్వాత నిద్రపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ రూమ్ లో పండేస్తాం, అలా చేసుకుంటుంటాం. అయితే ఒక రోజు రాత్రి 9 గంటలకి బిడ్డలు అలా కూర్చోబెట్టున్నాను, ఇద్దరు ఆడపిల్లలు, నా భార్య ఇంకా ఎవ్వరు లేరు, కాంపౌండ్ ఒక్కలే ఉన్నాం. మా ఇంటి ముందు రోడ్డు మీద దాదాపు 100 మంది దాకా కుర్రపిల్లలు, యవ్వనస్తులు షెట్లు ఇప్పదీసేసి టార్చ్ లైట్లు పట్టుకొని కర్రలు పట్టుకొని పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ టార్చ్ లైట్ మా ఇంటి వైపే వేస్తా ఉన్నారు, మా ఇంటి వైపు అటు ఇటు వేస్తా ఉన్నారు. ఇంకా చూడండి నా పరిస్థితి ఎలా ఉంటుందో, 100 ఆలోచనలు, ఒక్కడనే ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకున్నాను, నా భార్యను పెట్టుకున్నా, వీళ్ళందరూ వచ్చి ఏకదాటిగా దాడి చేస్తే ఏంటి నా పరిస్థితి. దాదాపు నేను అలాగే కార్ ఆన్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను, నేను ఒకటే మైండ్ లో ఫిక్స్ అయిపోయాను, వాళ్ళు కానీ అలా వస్తే ఇమీడియట్ గా కార్ అలాగే స్పీడ్ గా అవసరంగా గుద్దించుకుని అంటే వెళ్ళిపోదాము, నేరుగా వెళ్ళిపోవాల్సిందే మనం అని చెప్పి నేను ఏదో రకరకాలుగా ఆలోచన చేస్తా ఉన్నాను. భయం, ఎంత భయపడిపోయింది ఆ రోజు రాత్రి. నేను ఒక్కడే ఉంటే మనలో భయపడేవాడిని కాదు, ఆడపిల్లలు ఉన్నారు, చిన్న బిడ్డలు, నా భార్య ఒకటే ఉంది, నేనైతే అసలు ఇంకా నా పరిస్థితి ఒరిగిపోతున్నాను. వెంటనే టైప్ కూడా మెసేజ్ చేసి మనందరికి మెసేజ్ పెట్టాను, ప్లీజ్ ప్రేయర్ చేయండి, ఇది పరిస్థితి అని చెప్పి. దాదాపు గంట సేపు తర్వాత మాకు విషయం అర్థమైంది. అంటే వాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, కానీ మాకు అర్థం కావట్లేదు ఏంటి అనేది. మన ఇంటి ముందుకే వచ్చి ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, రైనో వచ్చి మన ఇంటి వైపే వచ్చి అది అటాక్ చేస్తా ఉంది. సో రైనో వచ్చి అలా చేస్తా ఉన్నారు. అది తెలిసిన తర్వాత అప్పుడు ఊపిరి పీల్చుకొని అప్పుడు నేను నా భార్య ఇంట్లోకి వెళ్ళి నిద్రపోయాం. ఆ రోజు రాత్రి నిజంగా ఎంత భయపడ్డామో. జస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ కి అంత భయపడితే కళ్ళ ముందే భార్య బిడ్డల్ని చంపేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి. ఇప్పుడు అదే వ్యక్తిని మరలా అడిగారు, ఇదిగో చివరి అవకాశం ఇస్తున్నాం, నీ ప్రాణాలను నన్ను కాపాడుకో అంటే ఆ వ్యక్తి అన్నాడు, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నా వెనుక లోకం, నా ముందు సిలువ, నేను యేసును వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాను, వెనుక తిరిగి చూడను అని అంటే అతను కూడా బాణం వేసి కొట్టి అతన్ని చంపేశారు. అతను కూడా చచ్చిపోయాడు. కానీ ఏ నాయకుడైతే దగ్గరుండి అతని ప్రాణాలని తీయించాడో ఆ నాయకుడికి ఆలోచన కలిగింది, ఏంటి ఇంత త్యాగమా, వారు యేసు ప్రభు కోసం, ఒక నూతన దేవుని కోసం తన భార్య బిడ్డలను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడే, తన ప్రాణాలను వదులుకోవడానికి కూడా ఇష్టపడ్డాడే. అదేమనంటే నేను యేసును వెంబడించడానికి తీర్మానం తీసుకుని వెనుక తిరిగి చూడను అంటాడే, ఏంటి ఆ యేసులో ఉన్నంత గొప్పతనం అని చెప్పి ఆ యేసు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అతడు రక్షకుడుగా, యేసుక్రీస్తు తన రక్షకుడుగా అంగీకరిస్తే, తెగ నాయకుల్లో ఒక నాయకుడు రక్షించబడితే ఆ తెగ ప్రజలందరూ వెంటనే ఆ మతాన్ని పుచ్చుకుంటారు. ఆ విధంగా బోడో ట్రైబ్ మొత్తం ఈ రోజు క్రిస్టియానిటీగా మారింది. సో ఈ బోడో తెగ ప్రజల మొత్తాన్ని కూడా ప్రభు రక్షించుకోవడం కోసం ఒక కుటుంబాన్ని అక్కడ నిలబెట్టాడు. కానీ దానికి ఒక వాళ్ళు వెల చెల్లించారు. తర్వాత ఈ నాయకుడే బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, ఇదిగో ఇతడు చనిపోతున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ చేశాడు అని. అప్పుడు ఆ స్టేట్మెంట్స్ ని ఆధారం చేసుకుని ఈ పాట రాశారు, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ No turning back. Though none go with me, but I still will follow Jesus. No turning back. The world is behind me, but the cross is before me. No turning back. I will follow Jesus. ఈ రోజు ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ప్రపంచంలో ఎంతో మంది, కొన్ని లక్షల మంది పాట పాడుతుంటారు. కానీ చాలా మందికి ఇది ఈ పాట ఎలా పుట్టిందో తెలీదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కొందరిని రక్షించడానికి వీళ్ళు వెల చెల్లించారు. అది ఎంత పెద్ద వెల మీరు ఆలోచించేయండి. కానీ నువ్వు కూడా కొన్ని రక్షించడానికి ఆ కఠినమైన ఇంటిలో ఉన్నప్పుడు, కఠినమైన యజమానుడి దగ్గర ఉన్నప్పుడు ఎస్ కొన్నిసార్లు వెల చెల్లించవలసి వస్తుంది. యేసు ప్రభుని వెంబడించడం అంటేనే వెల చెల్లించడం, యేసు ప్రభుని వెంబడించడం అంటేనే సిలువను ఎత్తుకొని వెళ్ళడం, వెల చెల్లించకుండా ఏసైకి మనం శిష్యులు కాలేము, శిష్యులము కాలేము. సో దయచేసి నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో, దేవుడు ఎందుకు నిన్ను అక్కడికి నడిపించాడు, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో. 2024 అంతా వృధా చేసేసావు, నీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా. ఒకవేళ దేవుని చిత్తం ఏంటో నీకు 2024 అర్థమై ఉంటే, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చుండేవాడివి, ఒక పని కంప్లీట్ చేస్తే ఇప్పుడు 2025 దేవునికి ఇంకో పని అప్పగించుండేవాడు. ఎస్, ఈ పని నువ్వు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసావు, ఇప్పుడు నీకు ఇంకొక వర్క్ ఇస్తానని. కానీ నువ్వు కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు అదే పని మరలా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కాబట్టి క్రీస్తు దేవుని చిత్తము ఏమిటో గ్రహించుడి. మొదటిదేంటి? సమయమును సద్వినియోగము చేసుకోవాలి. రెండవది జ్ఞానుల వలె నడుచుకోవాలి. మూడవది ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలి. నాలుగవది ఆత్మపూర్ణులయ్యుండి. ఆత్మపూర్ణులు అంటే ఆత్మ చేత పరిపూర్ణముగా నింపబడి ఉండుడి. ఎందుకు చెప్పండి మనం ఆత్మపూర్ణులమైన, ఎందుకు ఆత్మ చేత నింపబడాలి అంటే, పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు, నీతిని గూర్చియు ఒప్పింప చేస్తాడు అని రాయబడి ఉంది. సో ఇప్పుడు మన పాపముల్ని మనం ఒప్పుకోవాలి అంటే, మన పాపములు మనం విడిచిపెట్టాలి అని అంటే, తీర్పు నుంచి మనం తప్పించబడాలంటే, మనం నీతిమంతులముగా తీర్చబడాలంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కూడా మనకు అవసరము. అవసరము. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడినటువంటి ఉద్దేశము, ఆయన మనల్ని ఈజ్ ఎ గైడ్, ఆయన మనల్ని ఈజ్ అవర్ లీడర్, ఆయన నడిపించేవాడు, సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు పరిశుద్ధాత్మను ఎంతగా దుర్వినియోగం చేసుకుంటున్నామో మనకు తెలుసు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పైన ఇంకొక మాట ఉంది, మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకుడి, కానీ ఆత్మపూర్ణులై. ఈ రెండిటికి అసలు కనెక్షన్ ఏంటి? ఈ రెండిటికి అసలు లింక్ ఏంటి? ఆత్మపూర్ణులై ఉండు అనే దగ్గర మద్యముతో మత్తులై ఉండకుడి అని ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? మద్యమును పుచ్చుకునేటువంటి వాడు తన ఆధీనములో తను ఉండడు. మద్యమును పుచ్చుకునేటువంటి వాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. మద్యమును పుచ్చుకున్నటువంటి వాడు, మనం తెలుసు, మనం కొన్ని యూట్యూబ్ లో చూస్తుంటాం వాళ్ళు ఎలా నడుస్తుంటారో, ఎలా డాన్స్ చేస్తుంటారో, ఎలా డాన్స్ చేస్తుంటారో, సైకిల్ నుంచి ఎలా పడిపోతుంటారో వాళ్ళు తోగడం గాని, అంటే దే ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. మద్యంతో మత్తులో ఉండకూడదు. కానీ ఆత్మపూర్ణ అంటే ఆత్మ చేత నింపబడిన వాడు, హీ విల్ బీ ఇన్ కంట్రోల్, కంట్రోల్. కానీ ఈరోజు ఆత్మపూర్ణులై ఉన్నామని చెప్పి కంట్రోల్ తప్పి మద్యముతో మత్తులై ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తిస్తున్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎగిరి గంతులేస్తూ కనీసం వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు ఊడిపోవడం కూడా తెలీదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ ఒక డిసిప్లిన్ లేనటువంటి వాడు కాదు, ఒక క్రమశిక్షణ లేనటువంటి వాడు కాదు. ఆయన మనకు క్రమశిక్షణ నేర్పించేటువంటి వాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని మనం మిస్యూజ్ చేసేసాం. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి, మనం వాడుకోవాలి. కానీ మనం పరిశుద్ధాత్మ దేవుడిని మనిష్టానుసారంగా వాడేసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు. ఎందుకోసమో తెలుసా? ఈరోజు ప్రజలు కూడా హోలీ స్పిరిట్ ఫైర్ టచ్ అని అంటేనే ప్రజలు ఆడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది అదే. ఈ పదాలు రాకపోతే ప్రజలు రావడంలా, ఆ పదాలు చెప్తే వందల్లో వేలల జనాలు వచ్చేస్తున్నారు తండోపతండాలుగా. క్రీస్తునందు ప్రేమ, యేసు ప్రభు గాని, శిష్యులు గాని, అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ గురించి నా టాపిక్ అది కాదు, బట్ చెప్తున్నాను ఒక మాట, ఎక్కడ కూడా వాళ్ళు టచ్ ఫైర్ అని ఉపయోగించి మనుషుల్ని పడగొట్టడం చేయాల. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం నిలుచున్న వారిని పడగొట్టడం కాదు, పడిపోయిన వారిని లేవనెత్తడం. సో ఆత్మపూర్ణులయ్యుండి. సో ఆత్మపూర్ణ దేవుని ఆత్మ చేత నింపబడితే ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నేను గైడ్ చేస్తాడు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఏది సత్యం, ఏది సత్యం కాదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ప్రతి దాన్ని కూడా నీకు నడిపింపు ఉంటుంది కాబట్టి ఆత్మపూర్ణులయ్యుండి. తర్వాత ఐదవది, ఒకని ఒకడు హెచ్చరించుకునుడి. ఐదవది ఏంటి? ఒకరినొకరు హెచ్చరించుకొనడి. దేని ద్వారా? పాటలతోను, కీర్తనలతోను, గానములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను ఒకరినొకరు హెచ్చరించుకొనడి. సో క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహోదరులు ఎవరైనా సరే దారి తొలగిపోతా ఉంటే వాడంతే వాడు వేస్ట్ అని వాడిని విడిచిపెట్టేయడం కాదు, వాడికి అన్నిసార్లు చెప్పినా వాడంతే విడిచిపెట్టేయడం కాదు, వాడికి అలాగే జరగాలి, వాడికి అలాగే కావాలి అలా అనడం కాదు. నీ బాధ్యత ఏంటనంటే, అందుకే ప్రభు అంటాడు, పౌలు అంటాడు, ఇదిగో ఎవరైనా ఒకరు సహోదరు దారి తొలగిపోతుంటే నీవు కూడా అలాగే తొలగిపోతావేమన్న భయముతో జాగ్రత్తతో వాడిని సరైన దారికి తీసుకొని రమ్ము అని అంటాడు. ఈరోజు ఆ వ్యక్తి దారి తొలగిపోయాడు, హూనోస్ రేపు నీవు తొలగిపోవచ్చు, గ్యారంటీ లేదుగా. ఈరోజు అతడు డబ్బు అనో లంచం తీసుకుంటున్నాడని చెప్పి అతని మీద నింద వేసి 10 మందికి చెప్తో రేపు నువ్వు తీసుకోని గ్యారంటీ ఏంటి? ఈరోజు అతడు పాపం చేశాడని పబ్లిసిటీ చేసి 10 మందికి నువ్వు చక్కగా ప్రకటించో రేపు నువ్వు చేయవని గ్యారంటీ ఏంది? వాడు దొరికాడు కాబట్టి దొంగ ఏడు, నువ్వు దొరకకుండానే నువ్వు ఎన్ని పనులు చేయడం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మందికి అవకాశం లేక తప్పు చేయడం లేదు, కానీ అవకాశం వస్తే చాలా మంది తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. నీకు అవకాశం లేక చేయట్లేదు అంతే, కానీ అవకాశం వస్తే నువ్వు కూడా చేస్తావు. కాబట్టి చేస్తున్న వ్యక్తిని నిందించడం కాదు, ఆ వ్యక్తిని అరే ప్రభువు నుంచి తయారు తొలగిపోయాడని ప్రేమతో దగ్గరకు తీసుకొని హెచ్చరిక చేసి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి. ఒక సేవకుడు అంటాడు, వినాశనం అయిపోతున్నటువంటి వాని గురించి విమర్శించట కంటే విజ్ఞాపన చేయటం మంచిది అని అంటాడు. ఎవరైనా ఒకరు నాశనమైపోతున్నారంటే వాళ్ళని కూర్చొని విమర్శించడం కంటే వాళ్ళకు విజ్ఞాపన చేసి వాడిని ప్రభు దగ్గరకు తీసుకుని రావడం మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా పాటలు పాడండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడండి, కానీ ఆ పాటల్లో భావాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ పాటలు ప్రజలతో మాట్లాడుతుందో లేదో, జాన్ వెస్లీ ఇంకొక ఆయన, వాళ్ళ ఇంకొక వెస్లీ, ఇద్దరు అన్నదమ్ములు. జాన్ వెస్లీ ఏమైతే ప్రసంగాలు చేస్తాడో వాళ్ళ తమ్ముడు అన్ని కూడా ఆ పరిశుద్ధత గురించి పాటలు రాసేవాడంట. జాన్ వెస్లీ రాసిన ప్రసంగ చేసిన ప్రసంగాల ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో, వాళ్ళ సహోదరుడు రాసిన పాటలు వినడం ద్వారా పాడడం ద్వారా అంతమంది రక్షించబడ్డారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ఇట్స్ ఎ షాకింగ్ న్యూస్. పాటలు నిజంగా మాట్లాడుతాయా? ఎస్. కాబట్టి పాటలు రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే, పాటలు పాడేటువంటి వాళ్ళు ఉంటే, నేను మీకు ఇచ్చే సలహా, అర్థవంతంగా ఆధ్యాత్మికంగా అందులో ఒక ప్రసంగము ప్రజలకు అందే విధముగా, దేవుని యొక్క పరిశుద్ధత ప్రతిబింబించే విధముగా, పాపము మారు మనసు గురించి ప్రతిబింబించే విధంగా అర్థవంతంగా పాటలు రాయండి, అర్థవంతంగా పాటలు పాడండి. ఆ అర్థంతో కొద్ది మందిని కూడా మీరు ప్రభు దగ్గరికి సంపాదించవచ్చు. కొన్నిసార్లు మనం దుఃఖంతో బాధతో ఉన్నప్పుడు కొన్ని పాటలు పాడుకుంటే ఎంత ఆదరణగా ఉంటుందో, ఎంత ఆదరణగా ఉంటుంది. ఈ రోజు కూడా నేను ఏదైనా దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు పాటలు, కొన్ని పాటలు ఉంటాయి సెలెక్టెడ్ సాంగ్స్, అవి పాడుకొని నేను ఆదరణ పొందుతుంటాను. ఒక పాట విన్నాను నేను, అది నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. జస్ట్ ఒక చరణం పడతాను. నేను సింగర్ని కాదు, కానీ జస్ట్ మీకు అర్థం కాడానికి పడుతున్నాను. ఆ పాట ఎలా ఉంటుందంటే,
అమ్మ కన్నా నీ ప్రేమను కాలదన్నితిని తోలచే నీ ప్రేమను త్రోసి వేసి తిని, నీ ప్రేమ మధురము, నీ ప్రేమ అమృతము, నీ ప్రేమ మరణము కంటే బలమైనది, నీ ప్రేమ మధురము, నీ ప్రేమ అమృతము, నీ ప్రేమ మరణము కంటే బలమైనది.
అమ్మ కన్నా నీ ప్రేమను నేను త్రోసివేసి తిని, కాలదన్ని తిని, కానీ నీ ప్రేమ ఎంత ఉన్నతము. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, దేవుడి ప్రేమ ద్వారా లోబడి నల్లని ప్రజల వైపు, మన వైపు దినమంతయు తన రెండు చేతులు చాచి ఇంకా ఇంకా మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ వాక్యం ద్వారా సరిచేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంటే ఆయన మన ఎడల ఎంత ఉన్నతమైన ప్రేమను చూపిస్తున్నాడు. బిడ్డ తప్పు చేసిన ప్రతిసారి తండ్రి కోపం గెట్అవుట్ అని అంటాడు, కానీ మళ్ళీ తల్లి వాడిని సీక్రెట్ గా లోపలికి తీసుకొని చన్నం పెడతా ఉంటుంది. ఆ తల్లి కంటే ఉన్నతమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. కానీ అలాంటి ప్రేమను మనం కాలదన్నుతున్నామంట, కలదన్నుతున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుడు. కాబట్టి ఈరోజు మనం తప్పు చేయట్లేదు కాబట్టి మన పవిత్రంలో మనం పరిశుద్ధమని అనుకోవడం కాదు. ఒకవేళ అవకాశం వస్తే మనం కూడా పడిపోతాం. కాబట్టి ఈ భయంతో వణుకుతో ఎవరైనా సహోదరుడు దారి తొలగిపోతే ప్రేమతో ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు, ఒకరినొకరు బలపరచుకొనొచ్చు, ఒకరినొకరు నిలబెట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆరో విషయాన్ని గమనించినట్లయితే, సమస్తమును గురించి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సమస్తమును గురించి దేవునికి ఎల్లప్పుడూ, సమస్తమును గురించి ఎల్లప్పుడూ. సమస్తమును గురించి అంటే మనకు అర్థమైపోయింది ఎవ్రీ టైం. కానీ మనం ఎప్పుడు మనకి ఏదైనా మేలు జరిగితే, మనకి ఏదైనా లాభం జరిగితే కదండి, మనకి ఏదైనా మేలు జరిగితే, మనకి ఏదైనా లాభం జరిగితే, మనకి ఏదైనా లాభం వస్తే అప్పుడు దేవునికి స్తుతి చెల్లిస్తాం. కానీ నేను అంటాను, క్రీస్తునందు ప్రేమ దేవుని విశ్వాస ఒకరు మనం నిజమైన విశ్వాసం అయితే ప్రతి దానిలో కూడా మన నా స్నేహితుడు చంపల దొలేకి యాక్సిడెంట్ అయ్యి రైట్ హ్యాండ్ చాలా డ్యామేజ్ అయిపోయింది, చాలా డ్యామేజ్ అయిపోయింది, సఫరింగ్ ఎ లాట్. నేను అతను చూసి అన్నాను, బ్రదర్ దేవునికి స్తోత్రం అన్నాను. అదేంటన్నా ఇంత మేజర్ యాక్సిడెంట్ జరిగి చెయ్యి ఇంత డ్యామేజ్ అయితే అని అన్నాడు. బ్రదర్ డ్యామేజ్ అయిన చెయ్యినే చూసాం, కానీ తలకు చిన్న గాయం కూడా అవ్వలేదు. దాన్ని కూడా మనం చూడకపోతే అట, దాన్ని చూసి దాన్ని బట్టైనా మనం దేవుని స్తుతి చెల్లించవచ్చుగా. ఇంత మేజర్ యాక్సిడెంట్ జరిగితే ఎంతో మంది ప్రాణాలు విడిచిపెట్టారు, కానీ ఇంకా నువ్వు సజీవంగా ఉన్నావు, దాన్ని బట్టి కూడా మనం దేవునికి స్తుతి చెల్లించవచ్చుగా. వాస్తవానికి నీకు మిడ్ నైట్ నడి రోడ్లో దాదాపు 2 temperatures degrees లో నాగాలాండ్ కొహిమా హిల్ ఏరియాస్ లో యాక్సిడెంట్ జరిగింది. యాక్చువల్ గా అసలు అటానికి ఎవరూ బయటకు రారు. మేమున్న ప్రాంతంలో 9 degrees ఉంటుంది, ఇక్కడ చీకటి పడితే మాకు 4 చీకటి పడిపోతే 5 తర్వాత ఎవరు నీకు బయట కనపడరు. కానీ అలాంటిది మధ్యరాత్రి నీకు యాక్సిడెంట్ జరిగితే ఆ టైంలో ఒక వ్యక్తి బైక్ లో రావచ్చాడు, అది మామూలు విషయం కాదు, అది దేవుడు చూపించిన కృప. ప్రతి దాంట్లో కూడా మనం వెతుకులాడితే, ప్రతి దాంట్లో కూడా మనం జాగ్రత్తగా వెతుకులాడితే అక్కడ దేవుని కృప ఏదో ఒక రీతిగా మెండుగా మనకు కనబడుతుంది. అది అర్థం చేసుకోగలిగితే ప్రతి దానిని బట్టి మనం దేవునికి సమస్త విషయాల్లో మనం దేవునికి స్తుతి చెల్లించవచ్చు, కృతజ్ఞతలు చెల్లించవచ్చు. సమస్త విషయం గురించి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏడో విషయాన్ని మనం గమనించినట్లయితే చివరిగా భయముతోనూ ఒకనికొకడు లోబడి ఉండి. ఎవరినందు? క్రీస్తునందు భయముతో ఒకనినొకడు లోబడి ఉండి. ఒకడు ఒకనికొకడు అంటే సగ్గోలటుడు విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు. సంగోలటుడు విశ్వాసులు క్రీస్తునందు ప్రేమ ఒకనికొకరు లోబడి. సార్ నేనెందుకు సార్ వానికి లోబడి ఉండాలి? వాడు చెప్పింది నేను తినాలి? అసలు మా ఇద్దరు పడనే పడదు, మా ఇద్దరు అసలు పొత్తు కుదరదు, వాడు ఏదైతే చేయమంటాడో నేను అది చేయను అని అనుకుంటున్నావా? కానీ అయితే ప్రభు ఏమంటాడు తెలుసా? బ్రదర్ నా కోసం చెయ్యి అంటున్నాడు. క్రీస్తునందు అంటే డూ ఇట్ ఫర్ మీ. అతనికి అతడు ఇప్పుడు అతడు సంఘంలో పెద్దగా ఉన్నాడా? నువ్వు లేవా? అతను చేసిన దాన్ని నువ్వు సహకరించు. రేపు అతను నువ్వు పెద్ద అయిన తర్వాత, నువ్వు సంఘ పెద్ద అయిన తర్వాత అతనికి సహకరిస్తాడు. ఒకరికొకరు లోబడి ఉండు. సంఘంలో ఒకే కొయిర్లో ఉంటారు, కానీ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోరు. ఆమె ఆ మూల నుంచి ఉంటుంది, ఈయన ఈ మూల నుంచి ఉంటాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తునందు ఒకరికొకరు లోబడి ఉండి, క్రీస్తునందు ఒకరినొకరు గౌరవించుకునడి, క్రీస్తునందు ఒకరినొకరు ప్రేమించుకునడి. ఈ క్రైస్తవ మాదిరి జీవితాన్ని మనం సంఘంలోను లోకంలోను ప్రదర్శిస్తే అనేక మంది మనం ప్రభు కొరకు సంపాదించుకోగలరు. నేను ముగిస్తున్నాను. అంత్య దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ప్రేమలు చల్లారిపోయినాయి, బయట ఎక్కడ ప్రేమలు లేవు. స్వార్థం పెరిగిపోయింది, అంతా స్వార్థమే ఉంది, ఎక్కడ నిస్వార్థంగా లేదు. మోసం విస్తరించిపోయింది. మరి ఇంత భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి, ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలి, ఆత్మపూర్ణులై ఉండాలి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, సమస్తమును గూర్చి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, క్రీస్తునందు భయముతో ఒకరినొకరు లోబడి ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మనకిల్ల దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్ష వారికి అప్పగిస్తున్నాను.